అధ్యాయంలో 45వ శ్లోకం నుంచి ఈరోజు చర్చను ఆరంభిద్దామంట. సో మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరుమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగరుణ్ వైష్ణవాంశ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావదూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. 45వ శ్లోకం. శ్రీ కశ్యప ఉవాచ పుత్రస్తే భవితా భద్రే ఇంద్రహాదేవ బాంధవః సంవత్సరం వ్రతం ఇదం యదంజో ధారయిష్యసి. కశ్యప ముని చెప్తున్నారన్నమాట, ఆయన భార్యకి, ఒకవేళ నువ్వు ఈ విధంగా నేను చెప్పిన ఈ యొక్క ఆదేశాల్ని పాటించి ఈ వ్రతాన్ని నువ్వు కనీసం ఒక సంవత్సరం అన్నా పాటిస్తే, అప్పుడు తప్పకుండా నీకు ఒక పుత్రుడు పుడతాడు, ఆ పుత్రుడు ఇంద్రుణ్ణి చంపగలడు. కానీ ఒకవేళ నువ్వు ఈ వ్రతాన్ని అనుసరించేటప్పుడు, ఈ వైష్ణవ నియమాల్ని అనుసరించేటప్పుడు ఏదైనా తప్పు చేస్తే, ఎక్కడైనా పాటించలేకపోతే సరిగ్గా, అప్పుడు నీకు ఒక పుత్రుడు లభిస్తాడు, ఆయన ఇంద్రుడికి అనుకూలంగా ఉండే పుత్రుడు లభిస్తాడు. సో అది ఇక్కడ చెప్పారన్నమాట. సో ముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం కదా ఈ మంత్రము, ఇంద్రహ అన్నారు కదా, అందులో ఇంద్రుణ్ణి చంపే వ్యక్తి కావచ్చు, లేకపోతే ఇంద్రుణ్ణి అనుసరించే వ్యక్తి కావచ్చు, ఇద్దరిలో ఎవరైనా కావచ్చు. అందుకనే ఇక్కడ ఆయన చెప్పాడు కశ్యపునికి. సో ఈ విధంగా నువ్వు నేను చెప్పిన ఈ పుంసావన అనే ఈ యొక్క వ్రతాన్ని కనీసం ఒక సంవత్సరం వరకు అన్ని నియమాల ప్రకారం అనుసరించమని. ఇప్పుడు దితి ఏం చెప్తుందంటే, దితిరువాచ దారయిష్యే వ్రతం బ్రహ్మన్ బ్రూహి కార్యాణి యాని మే యాని చేహాని సిద్ధాని న వ్రతం గణంతి యాని ఉత. ద్వితీయం ఏమంటుందంటే, ఓ బ్రాహ్మణ, నేను తప్పకుండా మీ యొక్క ఈ ఆదేశాన్ని అనుసరిస్తాను, ఈ వ్రతాన్ని అనుసరిస్తాను. ఈ వ్రతాన్ని ఎలా అనుసరించాలో, ఏం చేయాలో, ఏమి చేయకూడదో, ఏమి చేస్తే వ్రతం భంగం అయిపోతుందో, ఇవన్నీ నాకు స్పష్టంగా మీరు తెలియచేయండి అని చెప్తుందన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క ఈ దితి యొక్క వాక్యాల ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ప్రభుపాల ద్వారా చెప్తున్నారు, స్త్రీ మామూలుగా ఈ విధంగా ఆమె స్వార్థం కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటుంది, ఇంకా ఏదైనా సేవ చేయడానికి కూడా రెడీగా ఉంటుంది. సో అందుకని ఇక్కడ కశ్యపుముని, నేను నీ కోరికలు తీరుస్తాను, నీకు ఒక సంవత్సరం పాటు నువ్వు ఇలా పాటించాలి, అప్పుడైతే నువ్వు చంపాలనుకుంటున్న ఇంద్రుడిని అది కుదురుతుంది అని చెప్పగానే ఆమె వెంటనే అంగీకరించేసి ఓకే. సో ఏ వ్రతం అయితే చెప్తున్నావో నేను రెడీ ఫాలో అవడానికి అని ఆమె ఇప్పుడు చెప్తుందనమాట. అంటే నేను ఈ వ్రతము చేయడానికి ఏం పాటించాలన్నీ పాటించడానికి రెడీ. మరి మీరు అన్నారు కదా వ్రతంలో ఏమైనా అటు ఇటు తేడా వస్తే విపరీతమైన పరిమాణం ఉంటుందని, అందుకనే అలా వ్రతం భంగం అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో అన్నీ నాకు చెప్పండి, నేను తప్పకుండా పాటిస్తాను. ఇది ఒక స్త్రీ యొక్క సైకాలజీ, మనస్తత్వం ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ ఒక స్త్రీకి ఇలా నాకు కావాల్సిన కోరికలను నేను తీర్చుకోవాలి అని ఈ యొక్క ప్లాన్ ఉన్న, ఉద్దేశం ఉన్నా కానీ ఎవరైనా ఆమెకి ఏదైనా చెబితే, ఆదేశాలు ఇస్తే, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే, ముఖ్యంగా ఆమె భర్త ఆదేశాలు ఇస్తే బాగా పాటిస్తుంది స్త్రీ. ఆమె అమాయకంగా దాన్ని అనుసరించేస్తుంది. తద్వారా, దీని ద్వారా ఈ యొక్క గుణం, ఈ యొక్క మంచి లక్షణం స్త్రీలో ఉంది కనుక స్త్రీని సరైన విధంగా ట్రైన్ చేసుకోవచ్చు, సరైన ట్రైనింగ్ ఇవ్వచ్చు స్త్రీకి. తద్వారా ఆమె మంచి కార్యాలు ఇంకా చేయగలదు, భక్తి కార్యాలు చేయగలిగే విధంగా. సో ఈ విధంగా ఇది సహజంగా ఒక స్త్రీ పురుషుడిని అనుసరించాలనుకుంటుంది. అందుకనే ఒకవేళ పురుషుడు మంచివాడై ఉంటే అప్పుడు ఆ మంచి పురుషుడు కూడా ఆ స్త్రీని, అంటే భర్త మంచివాడై ఉంటే అప్పుడు ఆయన తన భార్యను కూడా సరైన విధంగా సరైన మార్గదర్శనం చేయగలడు. తద్వారా ఆమె సరైన కార్యాలు చేయగలదు. ఇది స్త్రీలో ఉన్న ఒక మంచి లక్షణం అని ఇక్కడ ప్రభుపాల వారు వర్ణిస్తున్నారు. శ్రీ కశ్యప ఉవాచ, నహింస్యాద్భూత జాతాని నశపేన్నాద్రతం వదేత్ నచింద్యాన్నఖ రోమాణి నస్పృశేద్యత్ అమంగళం. ఓ నా ప్రియమైన భార్య, నువ్వు ఈ వ్రతాన్ని అనుసరించాలంటే నువ్వు ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఎటువంటి హాని కలిగించకూడదు, ఎవరికి ఎవరిని కూడా శపించకూడదు, ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకూడదు, ఎప్పుడు కూడా ఈ యొక్క నీ యొక్క గోర్లని, జుట్టుని కత్తిరించకూడదు, ఎటువంటి అశుద్ధమైన వస్తువుల్ని అంటే ఎముకల్ని లేకపోతే కపాలాలని స్పర్శించకూడదు. సో ఇక్కడ మొదట విషయము ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఇక్కడ కశ్యపుని తన భార్యకి నువ్వు ఇంకొకరి పట్ల అసూయతో ఉండకూడదు, ఎందుకంటే ఇదొక సహజమైన స్వభావం. ఒక వ్యక్తి బద్ధ జగత్తులో, భౌతిక జగత్తులో ఉన్నాడంటే, బద్ధ వస్తులో, అతనికి ఇంకొకరి పట్ల అసూయ అనేది ఉంటుంది, ఎన్వియస్నెస్. అందుకనే ఒకవేళ ఒక వ్యక్తి కృష్ణ చైతన్యంలోకి రావాలంటే, కృష్ణ భక్తి చేసుకోవాలంటే, అతను ఈ యొక్క టెండెన్సీ, ఈ యొక్క స్వభావాన్ని ఆయన మార్చుకోవాలి. ఈ అసూయ అనే దాన్ని తొలగించేసేయాలి, దీన్ని ఎలాగైనా నియంత్రించుకోవాలి. అందుకని శ్రీమద్ భాగవతంలో అన్నారు, పరమో నిర్మత్సరాణం. ఒక భక్తుడు ఆయన ఎప్పుడు కూడా ఈ ఎన్వి అనేది ఉండదు, అసూయ అనేది ఉండదు, ఈర్ష్య అనేది ఉండదు. కాకపోతే మామూలుగా సాధారణంగా ప్రతి ఒక్కరు ఒక హృదయంలో అసూయ ఉంటుంది అన్నమాట. శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే ఇలాంటి అసూయ లేదో అటువంటి వ్యక్తి భాగవతాన్ని బాగా ఆస్వాదించగలుగుతాడు, దాని రసాన్ని, దాని ఆనందాన్ని, ఆధ్యాత్మిక రుచిని ఆస్వాదించగలుగుతాడు. సో అందుకని ఇక్కడ కశ్యపుని చెప్తారన్నమాట తన భార్యకి, ఇలా నువ్వు అసూయ వ్యక్తం చేయకూడదు ఇంకొక వ్యక్తి పట్ల. ఇది కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళడానికి మొదటి స్టేజ్, ఫస్ట్ స్టేజ్. సో అందుకని ఇక్కడ కశ్యపుని ఈ విధంగా తన భార్యకు ట్రైనింగ్ ఇస్తున్నాడు కృష్ణ భక్తిలో, ఎలా కృష్ణ భక్తుడిగా, భక్తురాలుగా మారచ్చు. తద్వారా ఆమె, అంటే ఇక్కడ కశ్యపుని తన భార్యను మరియు ఇంద్రుణ్ణి ఇద్దరిని రక్షించుకోగలడు. ఇదే భక్తి యొక్క విశేషత అన్నమాట. సో ఇప్పుడు 48వ శ్లోకం చూద్దామంట. నాప్సు స్నాయాన్న కుప్యేత న సంభాషేత దుర్జనైహి నవసీతాధౌతవాసః స్రజం చ విద్రతాం క్వచిత్. సో అనువాదంలో కశ్యపుని చెప్తున్నారు, నా ప్రియమైన భార్య, ఎప్పుడు కూడా నువ్వు స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లోకి ప్రవేశించద్దు, ఎప్పుడు కూడా ఎవరిపైన క్రోధం ప్రదర్శించకూడదు, ఎప్పుడు కూడా ఎవరైతే చెడ్డవాళ్ళో వారితో సాంగత్యం చేయకూడదు, అసత్సంగం చేయకూడదు, వారితో మాట్లాడకూడదు కూడా. ఎప్పుడు కూడా ఉతుకని బట్టల్ని వేసుకోకూడదు. అలాగే ఏదైతే ఎవరైనా ఆల్రెడీ పూలమాలని ధరించి ఉంటే అలాంటి పూలమాలని నువ్వు ధరించకూడదు. సో ఇలాంటివి ఏమేమి చేయకూడదు అనే విషయాలు చెప్తున్నారు ఇక్కడ. దాని తర్వాత ఏం చేయాలనేవి కూడా చెప్తారు. ఫస్ట్ ఏమేమి చేయకూడదు, డోంట్స్, డూస్ అండ్ డోంట్స్ అని అడిగింది కదా, ఇప్పుడు అందుకే డోంట్స్ చెప్తున్నారు. ఫస్ట్ నోచిష్టం చండికానం చ సామిషం వర్షలాహృతం భుంజీతోదక్యయా దృష్టం పిబేన్నాంజలినాత్వప. ఎప్పుడు కూడా ఎక్కడైనా మిగిలిపోయిన ఆహారాన్ని తినకూడదు. చండి అంటే ఇక్కడ దుర్గాదేవికి, కాళీదేవి, కాళీమాతకు అర్పించిన భోగ నైవేద్యాల్ని తినకూడదు, అంటే ప్రసాదాన్ని, కాళీ ప్రసాదాన్ని తినకూడదు. అలాగే ఎటువంటి మాంసము, లేకపోతే ఫిష్, చేపలు తినకూడదు. అలాగే ఏదైనా శూద్రుడు, డు నాట్ ఈట్ ఎనీథింగ్ బ్రాట్ ఆర్ టచ్డ్ బై ద శూద్ర, శూద్రుడు స్పర్శించిన లేకపోతే తీసుకొచ్చిన ఏ వస్తువులు తినకూడదు. లేకపోతే ఇక స్త్రీ తన పీరియడ్స్లో ఉన్నప్పుడు ఆర్ ఆమె చూసిన వస్తువులు తినకూడదు. ఇంకా రెండు చేతులు, రెండు చేతులు జోడించి నీరు తాగకూడదు. సో ఇక్కడ ఇవన్నీ నిషిద్ధమని చెప్తున్నారన్నమాట. మామూలుగా కాళీమాతకి మాంసము, చేపలు ఇవన్నీ కూడా బలిస్తారు కదా, అంటే అర్పిస్తారు, అందుకనే ఇవన్నీ కూడా తినొద్దని చెప్తున్నారన్నమాట. మామూలుగా వైష్ణవులు ఇలా దేవతలకు అర్పించిన ఆహారాల్ని స్వీకరించరు, తినరు. వైష్ణవులు ఎప్పుడు విష్ణువుకు అర్పించిన భోగ నైవేద్యాల్ని ప్రసాదం రూపంలో స్వీకరిస్తారు. ఇవన్నీ ఆదేశాల ద్వారా కశ్యప ముని ఈ విధంగా ఇవన్నీ చెయ్యకూడదు అని చెబుతూ ఇండైరెక్ట్గా ఆమెని ఒక వైష్ణవి, విష్ణు భక్తురాలిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. నోచిష్టా స్పృష్ట సలిలా సంధ్యాయా ముక్త మూర్ధజ అనర్చితా సంయత వాక్ నా సంవిత బహిశ్చరేత్. నువ్వు ఆహారం తీసుకున్న తర్వాత నువ్వు బయటికి గల్లీలోకి కానీ స్ట్రీట్లోకి కానీ ఇంటి బయటికి నీ యొక్క నోరు, మూతి, చేతులు, కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళకూడదు. అలాగే సాయంకాలం పూట వెళ్ళకూడదు. సాయంకాలం పూట ఇట్స్ నాట్ గుడ్ ఇన్ ఈవినింగ్ వెళ్ళకూడదు. లేకపోతే నీ యొక్క జుట్టును కూడా మొత్తం ఇలా కట్టుకోకుండా విరబూసి వెళ్ళకూడదు. నువ్వు సరిగ్గా ఆభరణాలని ధరించకుండా బయటికి వెళ్ళకూడదు. అలా యు షుడ్ నాట్ లీవ్ ద హౌస్, ఇంటి నుంచి బయటికి నువ్వు ఎప్పుడు వెళ్ళకూడదు. ఒకవేళ నువ్వు సరైన ఇఫ్ యూఆర్ అన్లెస్ యు ఆర్ వెరీ గ్రేవ్, అంటే గ్రేవ్ అంటే సీరియస్గా ఉండాలి నువ్వు. ఇంకా నీ దుస్తులతో నీ శరీరాన్ని అంతా సరిగ్గా కప్పుకొని ఉండాలి. సో ఇక్కడ కశ్యపుని తన భార్యకు చెప్తున్నారనమాట, నువ్వు బయటికి వెళ్ళాలన్నప్పుడు, ఇంటి నుంచి బయటికి వెళ్తే సరిగ్గా డ్రెస్ చేసుకొని, సరిగ్గా ఆభరణాలతో అలంకరించుకొని తర్వాతే వెళ్ళాలి. ఇలా మినీ స్కర్ట్లు వేసుకొని తిరగకూడదు, అది ఫ్యాషన్ కాదు అని చెప్తున్నారనమాట. అని పరుపాల ద్వారా రాస్తున్నారు, అదే స్టేట్మెంట్ రాశారు. ఎందుకంటే మామూలుగా ముందు కాలంలో, వేదిక కాలంలో ఎప్పుడైనా ఒక స్త్రీ ఇలా బయటికి వెళ్ళింది అనుకోండి, దారిలో ఇంటి బయటికి వెళ్తే, అప్పుడు ఆమె యొక్క శరీరాన్ని సంపూర్ణంగా కవర్ చేసుకొని ఉండాలి. తద్వారా ఏ వ్యక్తి కూడా ఆమెను చూసి గుర్తుపట్టలేరు. ఇవన్నీ కూడా ఎందుకు ఇలాంటివన్నీ చేయాలంటే మన శుద్ధీకరణ కోసం. ఒకవేళ ఒక వ్యక్తి కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యంలోకి వస్తే అతను సంపూర్ణంగా శుద్ధమైపోతాడు. All these methods are to be accepted for purification. If one takes to Krishna consciousness, one is fully purified. Evaraina bhakti margana anusariste aa vyakti sampurnanga shuddham aipothadu. అండ్ థర్స్ వన్ రిమైన్స్ ఆల్వేస్ ట్రాన్సెండెంటల్ టు ద కంటామినేషన్ ఆఫ్ ద మెటీరియల్ వరల్డ్. సో ఈ భౌతిక ప్రపంచంలోని కల్మశాలకి ఆ వ్యక్తి కలుషితం కాకుండా ఉండగలడు కృష్ణ భక్తి చేసుకుంటే. సో ఇవన్నీ కూడా శుద్ధంగా ఉండడానికి, శుద్ధం అవ్వడానికి, శుద్ధంగా ఉండడానికి ఇవన్నీ నియమాలు పాటించాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం శుద్ధంగా ఉండాలి, శుద్ధం అవ్వాలి. ఫస్ట్లోనే చెప్పారు కదా అనర్థాలు ఉన్నాయి కదా, అసూయ అనేవి, ఇంకా మిగతావన్నీ కూడా తొలగించడానికి అహింస ఇవన్నీ కూడా పాటించడానికి చెప్తున్నారు అని చేయమని చాలా నియమాలు చెప్తున్నారు. సో మెయిన్ ఏంటంటే మనం శుద్ధం అవ్వాలి, మన చేతన, మన మనస్సు, మన హృదయం. సో కృష్ణ చేతనలో మన ముఖ్యమైన ఉద్దేశం అదే, మనం శుద్ధం అవ్వాలి. నాధౌత పాద ప్రయత నార్ద్ర పాద ఉదక్షిరా శయితానాపరాన్నాన్యైర్ నరజ్ఞానాచ సంధ్యయో. నువ్వు ఎప్పుడు కూడా పడుకోకూడదు, నీ యొక్క కాళ్ళు కడుక్కోకుండా, శుద్ధం అవ్వకుండా, లేకపోతే తడికాళ్ళతో, లేకపోతే తలకాయని పశ్చిమ దిశలో కానీ ఉత్తరం దిశలో కానీ పెట్టి పడుకోకూడదు. ఎప్పుడు కూడా నగ్నంగా పడుకోకూడదు, వేరే స్త్రీలతో పడుకోకూడదు, లేకపోతే సూర్యోదయం అయ్యే సమయంలో, సూర్యాస్తమం అయ్యే సమయంలో పడుకోకూడదు. సో ఇవన్నీ చెప్తున్నాను అన్నమాట రెస్ట్రిక్షన్స్. ఇంకా ఉన్నాయి కొన్ని. దౌతవాసా సుచిర్నిత్యం సర్వమంగళా సంయుత పూజ్యయేద్ ప్రాతరాశాత్ ప్రా గోవిప్రాన్ శ్రియమచ్యుతం. సో ఈ విధంగా ఉతికిన, అంటే ఉతికేసిన బట్టల్ని వేసుకొని ఎప్పుడూ శుద్ధంగా ఉండి పసుపు ఇంకా శాండల్వుడ్, గంధపు ఇదంతా పూసుకొని ఇంకా అలాంటి ఐటమ్స్తో అలంకరించుకొని ఆహారం బ్రేక్ఫాస్ట్ తీసుకునే కన్నా ముందే ఆవుల్ని, బ్రాహ్మణుల్ని, లక్ష్మీదేవి ఇంకా నారాయణుని, విష్ణువుని, భగవంతుడిని ఆరాధించుకోవాలి. చూడండి, బేసికల్లీ ఇక్కడ ఒక వైష్ణవిగా ఎలా అవ్వాలో దానికి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఒకవేళ ఒక వ్యక్తి ఇలా ఆవులని, బ్రాహ్మణుల్ని సమ్మానించడం, పూజించడం అనేది నేర్చుకోవడం, ఇది ఒక సభ్యత, వైదిక సభ్యత. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు సభ్యత తెలిసిన వాళ్ళు, సంస్కారం తెలిసిన వాళ్ళు. ఇంకా అలాగే భగవంతుడిని కూడా ఆరాధించుకోవాలి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే భగవంతుడికి, కృష్ణుడికి ఆవులన్నా బ్రాహ్మణులన్నా చాలా ప్రియం. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ్యయితాయ చ. అందుకనే ఏ సమాజంలో, ఏ సంస్కృతిలో, ఏ సభ్యతలో అయితే ఆవుల్ని ఇంకా బ్రాహ్మణుల్ని సమ్మానించరో ఆ సంస్కృతి, ఆ సమాజం, ఆ ధర్మాన్ని ఖండించబడింది. సో ఈ విధంగా బ్రాహ్మణుల యొక్క లక్షణాన్ని పొందకుండా, ఆవుల్ని రక్షించకుండా మనము ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ప్రగతి సాధించలేము అని రాస్తున్నారు ఇక్కడ ప్రభుపాల్ గారు. ఆవుల్ని సంరక్షించడం ద్వారా మనకు కావలసినంత పాలు కూడా దొరుకుతాయి. తద్వారా ఈ పాలు మనకి సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి చాలా ఉపయోగకరం. కాబట్టి ఎప్పుడు ఆవుల్ని చంపి ఆవుల యొక్క మాంసాన్ని తినకూడదు. సో ఈ విధంగా ఏ సమాజం అయితే ఇలా పాటించి గోవుల్ని సంరక్షించి, గోవుల్ని పూజించి, బ్రాహ్మణుల్ని పూజించి, భగవంతుణ్ణి పూజిస్తుందో ఆ సమాజం ఆర్యన్ సమాజం, సభ్యత సమాజం అన్నమాట. అది ఎప్పుడూ పురోగతి చెందుతూ ఉంటుంది. అందుకనే ఈ విధంగా ప్రభుపాల వారు రాస్తున్నారు, ఇలా ఆవు యొక్క మాంసాన్ని తినడం మానేసి సంస్కారం, సభ్యత తెలిసిన వ్యక్తులైతే ఆ పాలతో రకరకాల ఆహారాలు తయారు చేసుకొని స్వీకరించవచ్చు. ఈ విధంగా బ్రాహ్మణుల్ని కూడా మనము సమ్మానించి, లేకపోతే మనం బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల యొక్క లక్షణాలు పెంపొందించుకుని ఆ యొక్క సంస్కృతి శబ్దాన్ని పాటిస్తే అప్పుడు ఆ వ్యక్తి కృష్ణ భక్తి చేసుకోవడానికి అర్హుడు. స్త్రియో వీరవతిశ్చార్చేత్
స్రగంధబలీ మందనైః పతిం చార్చ్యోపతిష్ఠేత ధ్యాయేత్ కోష్టాగతిం చ తాం.
ఈ విధంగా పూలమాలలు, గంధపు పేస్టు, ఇంకా ఆభరణాలు, ఆభూషణాలు ఇవన్నీ కూడా, వీటన్నిటితో కూడా ఒక స్త్రీ ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని అనుసరిస్తున్నారంటే, నువ్వు ఇంకొక స్త్రీ ఎవరికైతే భార్య సారీ భర్త మరియు కొడుకులు ఉన్నారో వారిని, ఇంకా జీవించి ఉన్నారో వారిని నువ్వు పూజించాలి. వీటన్నిటితో వాటిని వారిని సమ్మానించి పూజించాలన్నమాట. అలాగే గర్భవతి అయిన స్త్రీ తన భర్తను పూజించి ఆరాధించి ఆయనకు ప్రార్థనలు అర్పించుకోవాలి. అలాగే ఆయన పైన ధ్యానించుకోవాలి, ఎందుకంటే ఆయన స్వరూపమే తన గర్భంలో ఉంది అని. ఎందుకంటే సో కొడుకు తండ్రి యొక్క నుంచే పుడతాడు కాబట్టి ఆయన యొక్క ప్రతినిధి. సో ఆ విధంగా ఆమె ధ్యానించాలి అని చెప్పారు ఇక్కడ.
సాంవత్సరం పుంసావనం వ్రతం ఏతద్ అవిప్లుతం ధారయిష్యసి చేతుభ్యం శక్రః భవితాసుతః.
కశ్యపుని ఏమంటారంటే, ఇంకా ఒకవేళ నువ్వు ఈ యొక్క వ్రతాన్ని, పుంసావన అనే వ్రతాన్ని కనీసం ఒక సంవత్సరం పాటు శ్రద్ధతో సరిగ్గా చెప్పిన నియమాలన్నీ పాటించుకుంటూ పాటిస్తే నీకు తప్పకుండా ఒక పుత్ర సంతానం కలుగుతాడు, ఆ పుత్రుడు ఇంద్రుణ్ణి చంపుతాడు. కానీ ఒకవేళ ఈ యొక్క వ్రతం పాటించే సమయంలో ఏదైనా తప్పిదం జరిగితే నీకు పుట్టే పుత్రుడు ఇంద్రుడి యొక్క మిత్రుడు అవుతాడు. నెక్స్ట్ 55వ శ్లోకం.
బాదం ఇత్యభ్యుపేత్యాత దితిరాజన్ మహామనాః కశ్యపాద్ గర్భమాధత్త వ్రతం చాంచోదధారస.
రాజా పరీక్షిత్, ఈ దితి కశ్యపుని యొక్క భార్య ఈ యొక్క పుంసావన అనే వ్రతాన్ని ఆచరించడానికి అంగీకరించింది. తద్వారా ఇది శుద్ధంపరిచే వ్రతం, శుద్ధమయ్యే వ్రతం. ఆమె నేను ఆచరిస్తాను, మీరు ఎలాగైతే ఆదేశాలు ఇచ్చారో అవన్నీ పాటిస్తాను అని చెప్పి ఎంతో ఆనందంతో ఆమె కశ్యపముని నుంచి వీర్యాన్ని స్వీకరించి గర్భవతిగా మారింది. తద్వారా ఆమె ఇంకా ఈ యొక్క వ్రతాన్ని ఎంతో నిష్ఠతో ఎంతో శ్రద్ధతో అనుసరించడం మొదలుపెట్టింది. ఇప్పుడు వ్రతం అనుసరించడం స్టార్ట్ చేసింది, గర్భవతి కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగింది చూద్దామంట.
56వ శ్లోకం. మాత్ర స్వసుర్ అభిప్రాయం ఇంద్ర అజ్ఞాయమానద శుశ్రూషణే నాశ్రమస్థాం ధితిం పర్యచరత్ కవిహి.
ఓ రాజా, ఎవరు నువ్వు అందరినీ ఎంతో సమానపూర్వకంగా చూస్తావు. ఇప్పుడు ఇంద్రుడు ఈ దితి యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఇంద్రుడిని చంపడానికి దితి ఈ యొక్క పుంసావన అనే వ్రతాన్ని, పుంసావన అనే వ్రతాన్ని అనుసరిస్తుంది. సో ఇప్పుడు ఇంద్రుడు తనను రక్షించుకోవడానికి ఇప్పుడు తన స్వార్థం కోసం ఏం చేయాలో ఆలోచించి, ఎందుకంటే తనను తాను రక్షించుకోవడం ముందు కర్తవ్యం కదా ప్రకృతిలో. సో అందుకని ఎలాగైనా సరే ఈ దితి పాటించే వ్రతాన్ని ఎక్కడో అక్కడ భంగపరచాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆయన దితిని, ఆయన దితి అనేది ఆయనకు పిన్ని వంటిది. సో ఆ పిన్నికి ఇప్పుడు సేవ చేసుకుంటున్నాడు అన్నమాట. దితికి ఇంద్రుడు వచ్చి ఆ ఆశ్రమంలో ఉండి, కశ్యపుని ఆశ్రమంలో ఉండి ఆమెకు రకరకాలుగా సేవలు చేస్తున్నాడు. ఎలా సేవలు చేస్తున్నాడు అంటే,
నిత్యం వనాసు మనసః ఫలమూలా సమిత్కుశాన్ పత్రాంకురా మృదోపశ్చ కాలే కాలా ఉపాహరత్.
ఇంద్రుడు ఇప్పుడు దితికి ప్రతిరోజు పువ్వులు తీసుకొస్తున్నాడు, పళ్ళు తీసుకొస్తున్నాడు, రూట్స్ ఇంకా కావాల్సిన పదార్థాలు, చెక్క యజ్ఞం చేసుకోవడానికి అన్ని పదార్థాలు కూడా అడవికి వెళ్ళి తీసుకొని వస్తున్నాడు. అలాగే కుషాగ్రాసు, ఆకులు, స్ప్రౌట్స్, ఇంకా మట్టి, జలము సరైన సమయంలో ఏ సమయంలో ఏది అవసరమో ఏది అన్ని అందిస్తున్నాడు అన్నమాట దితికి ఇంద్రుడు, స్వయంగా సేవ చేస్తున్నాడు ఆయన.
ఏవం తస్య వ్రతస్థాయ
వ్రత చిద్రం హరిర్నృప ప్రేప్సు పర్యచర జిహ్నో మృగ హేవా మృగాకృతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ రాజా పరీక్షిత్, అయితే ఎలాగైతే ఒక వేటగాడు ఒక జింకను వేటాడడానికి జింకలాగా వేషం వేసుకుంటాడో, జింక యొక్క చర్మం వేసుకొని, అలాగే ఇంద్రుడు కూడా అతను హృదయపూర్వకంగా అయితే ఆయన శత్రువు, దితి యొక్క పుత్రుల యొక్క శత్రువు, ఇప్పుడు బయటికి మాత్రం ఎంతో మిత్రత్వంతో వ్యవహరిస్తున్నాడు దితి పట్ల, దితికి ఎంతో శ్రద్ధతో సేవ చేస్తున్నాడు. కానీ ఇంద్రుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా ఒక సమయం దొరికినప్పుడు, ఎప్పుడో ఈ దితి ఏదో ఒక చిన్న పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటుని గమనించి ఆ యొక్క సందర్భాన్ని ఉపయోగించుకొని ఎలాగైనా సరే ఈమె యొక్క వ్రతాన్ని భంగపరచాలి. కానీ అప్పటి వరకు నేను జాగ్రత్తగా ఆమెకి ఏమీ సందేహం రాకుండా ఆమెకు సేవ చేయాలని సేవ చేసుకుంటాడు ఇంద్రుడు. నాద్య గచ్చద్వ్రత చిద్రం తత్పరో తామహీపతే చింతాం తీవ్రాం గత శక్రః కేన మే స్యాచ్యువం త్విహ. సో ఈ విధంగా ఎప్పుడైతే ఇంద్రుడు ఏమాత్రం ఆమె చేసే వ్రతం పాటించే విధానంలో ఏమాత్రం తప్పులు వెతకలేకపోతున్నాడు అనుకున్నాడు, అయ్యో నా భాగ్యం ఏమైపోతుంది, నాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి, ఈ విధంగా ఎంతో చింతలో పడిపోయాడు. ఇవి ఇంత చక్కగా వ్రతాన్ని పాటిస్తుంది ఎట్లా మరి, ఇప్పుడు నేను బతికేది, నా భాగ్యం నాకేమైపోతుంది, నా భవిష్యత్ ఏమైపోతుందని ఇంద్రుడు చాలా టెన్షన్లో పడిపోతున్నాడు. 60వ శ్లోకంలో ఏకదా సాతు సంధ్యాయా ఉచ్ఛిష్ట వ్రతకర్షిత అస్పృష్ట వార్య ధౌతాంగ్రి సుష్వాపా విధి మోహిత. ఈ విధంగా ఈ యొక్క నియమాలన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా పాటించడం కారణంగా దితి కొంచెం దుర్బలంగా మారిపోయింది, ఆమె శరీరం చాలా వీక్ అయిపోయింది, ఎంతో బక్కచిక్కిపోయింది. అప్పుడు ఒకసారి ఆమె పొరపాటున దురదృష్టవశాత్తు ఆమె ఆహారం తిన్న తర్వాత మూతి చేతులు కాళ్ళు కడగడం మర్చిపోయి అలాగే సంధ్యా సమయంలో నిద్రించింది, పడుకుందనమాట. ముందే చెప్పారు కడుక్కోమని, తర్వాత సంధ్యాకాలంలో నిద్రించకూడదని. కానీ సంధ్యా సమయంలో, సాయంత్రం సమయంలో, సూర్యుడు అస్తమించే సమయంలో నిద్రించింది, సమ్ మిస్టేక్ చేసేసింది, పొరపాటు చేసేసింది. ఇప్పుడు ఏమైతే చూద్దామంట. 61వ శ్లోకం లబ్ధ్వా తదంతరం శక్రో నిద్రాపహృత చేతసః దితే ప్రవిష్ట ఉదరం యోగేశో యోగమాయయా. ఈ యొక్క తప్పుని పసిగట్టేసి ఇంద్రుడు, ఆయనలో ఎన్నో యోగ సిద్ధులు ఉన్నాయి, ఇంద్రుడు అనిమాలగిమాలు అటువంటి ఎన్నో సిద్ధులు ఉన్నాయి, వెంటనే దితి యొక్క గర్భంలోకి ప్రవేశించేశాడు. ఆమె అలా ఎంతో గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏం చేశాడు, గర్భంలో ప్రవేశించి చకర్త సప్తదా గర్భం వజ్రేనా కనక ప్రభం రుదంతం సప్తదైకైకం మారోదిర్ ఇతి తాన్ పునః. సో ఇక్కడ ఏం జరిగిందంటే, అప్పుడు దితి గర్భంలోకి వెళ్ళి ఇంద్రుడు ఆయన వజ్రాన్ని తీసుకొని, వజ్రాయుధాన్ని తీసుకొని, వజ్ర దాన్ని ఈ గర్భాన్ని 7 ముక్కలుగా కోసేశాడు. ఈ గర్భము ఒక బంగారపు ముద్దలాగా వెలిగిపోతుందంట, దాన్ని 7 ముక్కలుగా కోసేశాడు. ఆ 7 ముక్కలు అయిపోయి ఆ 7 స్థలాల్లోకి వెళ్ళిపోయి అవన్నీ కూడా 7 ప్రాణులుగా ఇప్పుడు ఏడవడం స్టార్ట్ చేశాయంట. ఇంద్రుడు ఏడవకండి 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 అనుకుంటూనే వాళ్ళని మళ్ళీ ఒక్కొక్క పీస్ని ఒక్కొక్కరిని ఇంకో 7 ముక్కలు చేసేసాడంట. చూడండి, అంటే మొత్తం 49 భాగాలుగా చేసేసాడు అన్నమాట ఒక గర్భాన్ని. ఇక్కడ మనకి శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ రాస్తున్నారు, అంటే ప్రభుపాల్ ద్వారా రాస్తున్న తాత్పర్యంలో అయింది. ఇంద్రుడు ఆయన యొక్క యోగిక శక్తి ద్వారా ఒక్క మరుత్ అంటే ఒక్క ఇప్పుడు వీళ్ళే మరుత్స్గా మారతారన్నమాట, మరుత్ దేవతలుగా, మరుత్ దేవతలుగా. సో ఒక్క గర్భంని ఏడుగా భాగించాడు, విభజన చేశాడు. దాని తర్వాత మళ్ళీ వీటిని 49గా చేశాడు. సో మీరు అనుకోవచ్చు, సరే ఒక్క గర్భంలో ఒక్క ఆత్మ ఉంటుంది కదా, మరి 7 భాగాలుగా చేసినప్పుడు మరి ఒక ఆత్మ 7 భాగాలు వెళ్తుందంటే ఆబ్వియస్లీ ఒక ఆత్మ ఒక గర్భంలో ఒకటే భాగంలో ఉంటుంది, ఇంకో భాగాల్లో వేరే వేరే ఆత్మలు ప్రవేశిస్తాయి. అలా మళ్ళీ 7 భాగాలుగా చేసినప్పుడు మిగతా భాగాల్లో వేరే కొత్త కొత్త ఆత్మలు ప్రవేశిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఒకటే పర్వతం పైన ఎన్నో చెట్లు నాటితే ఎన్నో చెట్లు వచ్చినట్టు ఇక్కడ కూడా ఎన్నో ఒకటే గర్భం నుంచి ఇప్పుడు 49 మంది పుడతారన్నమాట. సో 49 ఆత్మలు 49 శరీరాలు ప్రవేశించి 49 శిశువులు పుడతారు. తం ఊచుః పత్యమానాస్తే సర్వే ప్రాంజలయో నృప కిమ్న ఇంద్ర జిగాంససి భ్రాతరో మరుతస్తవ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే రాజా, వీళ్ళందరూ కూడా 49 మంది వాళ్ళందరూ కూడా చేతులు జోడించి ఇంద్రుణ్ణి వేడుకున్నారంట. ఇంద్ర, మేము మరుత్స్, మేము మరుతులము, నీ యొక్క తమ్ముళ్ళము, మమ్మల్ని దయచేసి నువ్వు చంపద్దు అనేసి వేడుకుంటున్నారంట ఇంద్రుణ్ణి ఈ మరుతులు. మా భైష్ట భ్రాతరో మహ్యం యూయం ఇత్యాహ కౌశిక అనన్య భావాన్ పార్షదాన్ ఆత్మనో మరుతాంగనాన్. ఈ మరుత, ఈ మరుతులందరూ కూడా ఎప్పుడైతే ఇంద్రుడు చూసారో వీళ్ళని, అయ్యో వీళ్ళందరూ కూడా నన్ను నా యొక్క తమ్ముళ్ళు అంటున్నారు, నన్ను అనుసరించే వాళ్ళు అంటున్నారు. సో ఇంద్రుడు అంటాడు వాళ్ళని చూసి, సరే వీళ్ళందరూ నా ఫాలోవర్స్ లాగా నా అనుచరులాగా కనిపిస్తున్నారు కాబట్టి మీరందరూ ఒకవేళ నా తమ్ముళ్ళే అయితే మీరేం భయపడాల్సిన అవసరం లేదు నా నుంచి అనేసి ఇంద్రుడు అంటాడంట. నమమారదితేర్ గర్భః శ్రీనివాసానుకంపయ బహుదా కులి సాక్షున్నో ద్రౌణ్యస్త్రేణ యథా భవాన్. సుఖదేవ గోస్వామి అన్నారంట అప్పుడు పరీక్షిత్ మహారాజుతో, నువ్వు కూడా ఎప్పుడైతే గర్భంలో ఉన్నావో అప్పుడు అశ్వత్థామ తన బ్రహ్మాస్త్రతో నిన్ను చంపడానికి ప్రయత్నించాడు, అప్పుడు కృష్ణుడు నీ యొక్క మీ యొక్క అమ్మ ఆయన ఉత్తర గర్భంలోకి ప్రవేశించి నిన్ను రక్షించాడు. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ భగవంతుడు ఎలా రక్షించాడు అంటే, ఈ గర్భాన్ని ఇంద్రుడు 49 భాగాలుగా కోసేసినా కానీ ఇంద్రుడి యొక్క వజ్రం ద్వారా వీటిని కోసేసినా కానీ ఇవన్నీ కూడా ఎలా రక్షించబడ్డాయి, 49 మరుతులు అంటే భగవంతుడి యొక్క కృప, భగవంతుడి కృప ద్వారానే నువ్వెలా రక్షింపబడ్డావో నీ తల్లి గర్భంలో, అలాగే ఈ మరుతులు కూడా 49 మంది కూడా వాళ్ళ తల్లి గర్భంలో దీతి గర్భంలో వాళ్ళు రక్షించబడ్డారు. ఎందుకంటే అది భగవంతుడి కృప, భగవంతుడు రక్షించాడు వాళ్ళని. ఎందుకు రక్షించాడు చూద్దామంట. 66-67 సకృత్ ఇష్ట్వాది పురుషం పురుషో యాతి సామ్యతాం సంవత్సరం కించిదూనం దిత్యాయ ధరిరర్చితః సజుర్ ఇంద్రేణ పంచాశత్ దేవాస్తి మరుతో భవన్ వ్యపోహ్య మాత్ర దోషం తే హరినా సోమపాకృత. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఒక వ్యక్తి భగవంతుణ్ణి ఒక్కసారి పూజించినా సరే ఆరాధించుకున్నా సరే అతనికి తప్పకుండా లాభం లభిస్తుంది, భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళే అవకాశం లభిస్తుంది. భగవంతుడి యొక్క పార్షదుల్లాగా భగవంతుడి యొక్క శరీరం, అటువంటి శరీరం లభిస్తుంది, చిన్మయ శరీరం. సో దితి కూడా విష్ణువుని ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు ఆరాధించుకుంటుందే, ఎంతో కఠోరమైన వ్రతాన్ని పాటిస్తూ. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పాటించినందుకు ఈ యొక్క శక్తి ద్వారా ఈ యొక్క 49 మరుత్లు జన్మించారు. కాబట్టి వీళ్ళందరూ కూడా బతకడమే కాకుండా భగవంతుడు యొక్క భక్తులుగా మారి దేవతలుగా మారారు. ఇందులో అద్భుతం ఏమీ లేదు. సో ఇందులో ఏంటంటే ఇదంతా ఈమె చేసుకున్న దితి చేసుకునే వ్రతం యొక్క ఫలితం అనమాట. ఎందుకంటే ఆమె భగవంతుడిని ఆరాధించింది, భక్తి భక్తి మార్గాన్ని అనుసరించింది కాబట్టి ఆమెకి తప్పకుండా ఆమె గర్భంలో పుట్టే వాళ్ళు దేవతలే అయ్యారు. ఇంకా వాళ్ళందరినీ కూడా భగవంతుడు రక్షించాడు. ఇదంతా ఆమె చేసుకున్న వ్రతం యొక్క శక్తి యొక్క ఫలితం. దితిర్ ఉత్తాయ దదృశే కుమారాన్ అనల ప్రభాన్ ఇంద్రేణ సహితాన్ దేవి పర్య తుష్యద నిందిత. సో ఈ విధంగా భగవంతుడిని ఆరాధించుకొని ఇప్పుడు దితి సంపూర్ణంగా శుద్ధమైపోయింది అన్న హృదయం. ఆమె నిద్రలోంచి లేచినప్పుడు బెడ్ మీద నుంచి అక్కడ చూసిందనమాట ఇంద్రుణ్ణి, ఇంకా 49 మంది పుత్రుల్ని. సో వీళ్ళందరూ కూడా అగ్నిలాగా వెలిగిపోతున్నారంట. ఇంకా ఇంద్రుడితో స్నేహితులుగా వాళ్ళు కనిపిస్తున్నారంట, స్నేహపూర్వకంగా ఇంద్రుడితో ఉన్నారంట. అందుకే వాళ్ళిద్దరినీ చూసి, ఇంద్రుణ్ణి ఇంకా 49 మరుతులు తన పుత్రులను చూసి ఆమె ఎంతో ఆనందపడిందంట. అతీంద్రం మాహతాతహం ఆదిత్యానాం భయావహం అపత్యం ఇచ్చంత్యాచరం వ్రతం ఏతత్ సుదుష్కరం. దీని తర్వాత దితి ఇప్పుడు ఇంద్రుడితో ఏమైందంటే, ఓ పుత్ర, నేను ఎంతో కష్టపూరితమైన వ్రతాన్ని అనుసరించాను. ఎందుకు అంటే మీ యొక్క 12 ఆదిత్యులను చంపడానికి. ఏక సంకల్పిత పుత్ర సప్త సప్తాభవన్ కథం యది తే విదితం పుత్ర సత్యం కథయా మామృష. నేను ఒక్కటే పుత్రుని ఆశించి వ్రతాన్ని అనుసరించాను, కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను నాకు 49 మంది పుత్రులు ఇక్కడ పుట్టారు. ఇది ఎలా జరిగింది? ఓ ఇంద్ర, నా పుత్రుడా, నువ్వు దయచేసి నాకు సత్యం చెప్పు, నిజం చెప్పు, అబద్ధాలు ఆడకు అనేసి ఇప్పుడు ఎంతో నిజాయితీగా ఇక్కడ దితి ఇంద్రుడికి చెప్పింది. నేను ఏ ఉద్దేశంతో పిల్లల్ని ఒక కొడుకుని కనాలనుకున్నానో చెప్పేసింది, మరి ఇలా ఎందుకు జరిగింది, దయచేసి చెప్పమని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇంద్రుడు కూడా నిజాయితీగా ఆమెకి జవాబిస్తారనమాట. ఇంద్ర ఉవాచ అంబతే అహం వ్యవసితం ఉపదార్యాగతోంతికం లబ్ధాంతరోచిదం గర్భం అర్థబుద్ధిర్న ధర్మదృక్. ఇంద్రుడు ఏమంటున్నాడంటే, ఓ తల్లి, నేను నా యొక్క స్వార్థంతో అంధుడినైపోయాను, అందుకే నేను ధర్మాన్ని మర్చిపోయాను. నాకు ఎప్పుడైతే అర్థమైందో తెలుసుకున్నానో నువ్వు ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని అనుసరిస్తూ ఒక కఠోరమైన వ్రతాన్ని అనుసరిస్తున్నావని, నేను ఎలాగైనా ఇందులో ఒక తప్పు నువ్వు ఎప్పుడు చేస్తావని వెతకడానికి వెతుకుతూ ఉన్నాను. ఎప్పుడైతే నాకు నువ్వు ఒక పొరపాటు చేయడం గమనించాను నేను వెంటనే నీ యొక్క గర్భంలోకి ప్రవేశించి నీ యొక్క గర్భాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసాను. సో ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు ఇంద్రుడు కూడా నిజం చెప్పేశాడు. చూడండి, ఆమె నిజం చెప్పింది, సత్యం పలికింది. ఎందుకంటే ఆమె శుద్ధమైపోయింది భక్తి ద్వారా, భక్తి చేసుకోవడం ద్వారా ఆమె హృదయం శుద్ధమైపోయింది. అందుకే ఆమె కూడా అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్పింది. అలాగే ఇంద్రుడు కూడా ఇప్పుడు ఈ యొక్క భక్తి శక్తి ద్వారా, అంటే ఇప్పుడు విష్ణువు సెంటర్ అన్నమాట, అవునా? ఎందుకంటే ఇక్కడ ఆమె చేసుకునే భక్తి ద్వారా ఆయన కూడా సేవ చేశాడు కదా ఆమెకి. ఆమె చేసుకునే ఈ వ్రతాన్ని అనుసరించే సమయంలో అన్ని అందించాడు, అన్ని రకాల సేవలు చేయడం కారణంగా ఇతను కూడా ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఆ ప్రభావం, ఆ భక్తి, విష్ణు భక్తి చేసుకునే ప్రభావం ఆయన మీద కూడా పడింది. ఆయన కూడా హృదయం పరివర్తన చెందింది. యస్యాస్తి భక్తేర్ భగవత్య కించన సర్వేర్ గుణై తత్ర సమాసరేరు సురా. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఎందుకు అంటే చాలా మంది మనందరిలో ప్రతి ఒక్కరిలో కూడా చెడు గుణాలు ఉన్నాయి, అనర్థాలు ఉన్నాయి. అందు కారణంగా మనము ఎప్పుడైనా ఇలా వ్యవహరించవచ్చు, ఇంకొకరి పట్ల అసూయతో, ఇంకొకరి పట్ల ఈర్ష్యతో, లేకపోతే ఇలాంటి అనర్థాల కారణంగా మనము తప్పుగా వ్యవహరించవచ్చు, తప్పుగా ఆలోచించవచ్చు, తప్పుగా కార్యాలు చేయవచ్చు. కానీ మంచి గుణాలని ప్రదర్శించడం అనేది మనం ఆర్టిఫిషియల్గా డ్రామా చేస్తే అది సరిపోదు అనమాట. అది ఎక్కువ రోజులు చేయలేము మనం. సో సహజంగా మనలో మంచి గుణాలు రావాలి, అనర్థాలన్నీ వెళ్ళిపోవాలి, మనం బాగా వ్యవహరించాలి, ఒక మంచి భక్తులుగా మారాలి అంటే అది మనం సరైన భక్తి చేసుకుంటే అది సహజంగా యస్యాస్తి భక్తిర్ భగవత్ యకించిన, మనము భగవంతుడికి సరైన భక్తి చేసుకుని శుద్ధమైపోయామనుకోండి, దాని ఫలితం ఏంటంటే మనకు ఎలా తెలుస్తుంది మనం బలం బాగా భక్తి చేసుకుంటామని, మనలో అన్ని దేవతల యొక్క మంచి గుణాలన్నీ మనలో వచ్చేస్తాయంట. సర్వేర్గుణైస్తత్ర సమాసతే సురా. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం సరిగ్గా సరైన భావనతో సద్భావనతో భక్తి చేసుకుంటామో శుద్ధమైపోయి మనలో అన్ని మంచి గుణాలు కూడా మనలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయంట. సో ఇది ఒక ఎవరైనా భక్తి చేసుకుని మంచి గుణాలని పెంపొందించుకుంటున్నాడు అంటే మంచి గుణాలు కనిపిస్తున్నారే, ఇతని ముందు ఎలా ఉండేవాడు, భక్తి చేసుకున్న తర్వాత అరే ఎంత మారిపోయాడు, ఆ మార్పు ఏదైతే చూస్తున్నారో మీరు, అది భక్తి యొక్క ప్రభావం. అంటే అతను సరిగ్గా భక్తి చేసుకుంటాడని అర్థం. ఒకవేళ ఒక అతను భక్తి చేసుకుంటూ కూడా స్టార్ట్ చేశాడు కృష్ణ భక్తి, ఇంకా అలాగే ఉన్నాడు ముందున్న విధంగా, అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఆయన సరిగ్గా భక్తి చేసుకోవట్లేదు, ఇంకా బాగా శుద్ధతతో సరైన సద్భావనతో సరిగ్గా భక్తి చేసుకోవాలి. ఎందుకంటే ఇలా భక్తి సరిగ్గా ఎవరైనా చేసుకుంటే ఇలాంటి మంచి గుణాలు వాళ్ళు వచ్చేస్తాయి. ఈ విధంగా విష్ణు యొక్క స్పర్శ ద్వారా దితి మరియు ఇంద్రుడు ఇద్దరు కూడా శుద్ధమైపోయారు. ఇది భక్తి యొక్క స్పెషాలిటీ అనమాట. అందుకే మనకు ఎప్పుడైనా సరే మనము ఈ భక్తి అనేది సరిగ్గా చేసుకోవాలి. ఇది ప్రూఫ్ మనకి, మనకు మనం చెక్ చేసుకోవడం, లేకపోతే వేరే వాళ్ళు కూడా సరైనగా మనము అరే ఇతను భక్తుడే, భక్తి చేసుకున్నప్పటి నుంచి మంచి మంచి గుణాలని లక్షణాలు చూడగలుగుతున్నామంటే అతను మనం అర్థం చేసుకోవచ్చు అతను చాలా బాగా భక్తి చేస్తున్నాడు, ఈ భక్తి ప్రభావంలో అతను శుద్ధమవుతున్నాడు అని. అలాగే మనను మనం కూడా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట. 72వ శ్లోకం. సో ఐ థింక్ ఈరోజు మనము ఈ అధ్యాయాన్ని పూర్తి చేయగలుగుతాం అనుకుంటాను. కృతో మే సప్తదా గర్భ ఆసన్ సప్త కుమారక తేపి చైకా చైకైకశో వృత్న సప్తదానాపి మామ్రిరే. మొదట నేను నీ యొక్క గర్భాన్ని 7 ముక్కలుగా కోసేసాను, దాని ద్వారా 7 పిల్లలు పుట్టారు, వాళ్ళని మళ్ళీ 7 ముక్కలుగా కోసేసాను, ఆ భగవంతుడి కృప ద్వారా ఒక్కరు కూడా చావలేదు. సో మొత్తం 49 ముక్కలు చేసినా ఎవ్వరూ చావలేదు. ఎందుకు, ఇంద్రుడు కూడా చెప్తున్నాడు అదంతా భగవంతుడి కృప, నాకు ఎలా జరిగిందో నాకు కూడా అర్థం కావట్లేదు, నేనైతే చంపాలనే ప్రయత్నించాను కానీ వాళ్ళు ఒక్కరు 49 పుత్రులుగా మారిపోయారు, ఇంకా ఎవరు చావలేదు, అందరు బతికే ఉన్నారు, ఇదంతా భగవంతుడి కృప. తతస్తత్ పరమాశ్చర్యం వీక్ష్య వ్యవసితమయ మహాపురుష పూజాయ సిద్ధి కాప్యను సంగిని. చూడండి ఎంత బాగా చెప్తున్నారు, పరమాశ్చర్యం, నాకే పరమాశ్చర్యం కలుగుతుందని ఇంద్రుడు చెప్తున్నాడు. ఓ తల్లి, నేను ఎప్పుడైతే ఈ 49 మందిని జీవించి చూశానో, జీవించి ఉన్నారు ఇంకా బతికే ఉన్నారని చూశానో, నాకే పరమాశ్చర్యం కలిగింది. అప్పుడవ నాకు అర్థమైంది అనమాట, ఇది నువ్వు ఎంతో కఠోరంగా వ్రతాన్ని అనుసరించి భక్తి చేసుకున్నావుగా, దీని యొక్క ఫలితమే ఇది. ఈ విష్ణువు నేను ఆరాధించుకున్న ఫలితం కారణంగానే వాళ్ళు ఇంకా బతికి ఉన్నారు. సో ఇది విష్ణువు ఆరాధించుకోవడం ద్వారా వచ్చిన లాభం. సో మనం విష్ణువుని ఆరాధించుకున్నప్పుడు, విష్ణువు మనతో ఉన్నప్పుడు, కృష్ణు మనతో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా బెంగపడాల్సిన అవసరం లేదు, విజయం మన వైపే ఉంటుంది. యత్ర యోగేశ్వర కృష్ణు యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువాణి తిరుమ తిరుమమ. ఏమి అమంగళం జరగదు మనం కృష్ణ భక్తి చేసుకున్న, అంతా మంగళమే జరుగుతుంది. ఆరాధనం భగవత ఈహమానా నిరాశిష ఏతు నేచ్చతే అపిపరం తే స్వార్థ కుశలా స్మృతా. ఆల్దో ఓకే, చూడండి, ఒక వ్యక్తి ఎవరైతే భగవంతుడు కృష్ణుని ఆరాధించుకుంటాడో, ఏమాత్రం ఆయనకి ఏ భౌతిక ఆశ లేకున్నా, ముక్తిని కూడా ఆశించకున్న భగవంతుడు ఆయన కోరికలన్నీ తీర్చేస్తాడు అని చెప్తున్నాడు ఇంద్రుడు. మనం చూడొచ్చు, ధ్రువ మహారాజు భగవంతుడు నా విష్ణువుని ఆరాధించుకుంటారు, ఆరాధించుకొని విష్ణువు ప్రత్యక్షమైనప్పుడు నీకేం కావాలి అంటే అప్పటికి ధ్రువ మహారాజు శుద్ధం అయిపోతాడు, మొత్తం ఆయన భౌతిక కోరికలు అన్ని వెళ్ళిపోతాయి, ఇంకా ఏ ముద్దు నాకు నేను బై మిస్టేక్ ఏదో కోరుకుందామని కోరుకొని తపస్సు చేశాను కానీ నాకు ఇప్పుడు ఏముంది, నాకు ఇంకే కోరిక లేవు. అయినా కానీ భగవంతుడు, లేదు లేదు నువ్వు ముందు కోరుకున్నావు కదా, నీ కోరికలన్నీ తీరుస్తాను అనేసి ఆయనకు అన్ని కోరికలు తీర్చాడు. ఆయనకి తన తాతయ్య కన్నా కూడా ఎంతో పెద్ద రాజ్యాన్ని, ఒక ధ్రువ నక్షత్రాన్ని ఇచ్చేశాడు, తన లోకాన్ని ఇచ్చేశాడు. అందుకనే మనము శాస్త్రాల్లో చదువుతాం, ఇది వర్ణించారు భాగవతంలో ఏమని, అకామ సర్వకామవా మోక్ష కామా ఉదారది తీవ్రేణ భక్తి యోగేన ఏ చేత పురుషం పరం. అందుకే మీకు కామవాసన ఉన్నా లేకపోయినా ముక్తి నాశిస్తున్నారా లేదా ఏదైనా సరే, మీరు భగవంతుని తీవ్ర భక్తి చేసుకోండి, భగవంతుడు విష్ణువుకి కృష్ణుడికి భక్తి చేసుకోండి, భక్తి యోగ చేసుకోండి, తద్వారా అంతా మేలే జరుగుతుంది. సో అందరూ కూడా భగవంతుడికి ఏదైనా సరే ఫస్ట్ భగవంతుని ఆరాధించడం స్టార్ట్ చేయండి. సో ఈ విధంగా చేస్తే అప్పుడు మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే భగవంతుడి ద్వారా మీకు ఈ భగవంతుడి భక్తి ద్వారా శుద్ధమవుతారు, శుద్ధమవడం ద్వారా అంత మంచి జరుగుతుంది మనకి. 75వ శ్లోకం. ఆరాధ్యాత్మ ప్రదం దేవం స్వాత్మానం జగదీశ్వరం కో వృణీత గుణస్పర్శం బుధస్యాన్నరకేపియత్. సో అంతిమ లక్ష్యం ఏంటంటే మనకు భగవంతుడి యొక్క సేవకులుగా మారడమే మన యొక్క జీవిత లక్ష్యం, అవునా? సో ఒకవేళ ఒక తెలివైన వ్యక్తి భగవంతుణ్ణి ఈ విధంగా ఆరాధిస్తే ఆ భగవంతుడు తనను తానే భక్తులకి సమర్పించుకుంటాడు. సో ఇంకా భక్తుడు ఇంకా వేరే భౌతిక ఆనందాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తారు, కోరుకుంటారు? ఎందుకంటే ఈ భౌతిక ఆనందం నరకంలో కూడా దొరుకుతుంది. సో భగవంతుడు, మీరు భగవంతుడు మీకు దొరికిపోతాడు భక్తి చేసుకుంటే. అలాంటప్పుడు ఇంకా భౌతిక కోరికలు అవన్నీ ఎవరైనా ఏ తెలివైన వాడు ఎందుకు కోరుకుంటాడు, అవునా? అందుకే నాకు చైతన్య మహాప్రభు చెప్పారు, నా ధనం నా జనం నా సుందరీం కవితాం వాన జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తిరహేతుకీ త్వయి. అందుకే మనకు చైతన్య మహాప్రభు చెప్పారు, నాకేమి వద్దు, ధనము జనము సుందరిము అనుసరులు కీర్తి ప్రతిష్ట పరువు ఏమీ అవసరం లేదు నాకు, నాకేం కావాలి, జన్మ 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 తర్వాత మరీ జన్మలో నీ సేవ మాత్రమే కావాలి అని. 76వ శ్లోకం. తదిదం మమ దౌర్జన్యం బాలీశస్యామహీయసి క్షంతుమర్హసి మాతస్త్వం దిష్ట్యా గర్భో మృతోత్థితః. అన్ని ఇప్పుడు ప్రణామం చేసుకుంటున్నాడు ఇంద్రుడు దితికి, అమ్మ తల్లి నువ్వు ఎంతో మంది మాతల్లో శ్రేష్టమైన మాతవి, నేను ఒక మూర్ఖుణ్ణి, నా నేను చేసిన తప్పుని దయచేసి క్షమించు, నీ యొక్క 49 మంది పుత్రులు ఏమాత్రం వారికి హాని నేను కలిగించలేకపోయాను, ఇదంతా నీ యొక్క భక్తి యొక్క శక్తి ప్రభావం, నేను ఒక శత్రువులాగా వ్యవహరించి వాళ్ళని చంపడానికి ప్రయత్నించాను కానీ నీ భక్తి ద్వారా వాళ్ళు, నీ భక్తి యొక్క శక్తి ద్వారా వాళ్ళకి ఏమీ జరగలేదు, నేను చంపలేకపోయాను. సో ఇక్కడ ఇలా ఇంద్రుడు చెప్పేసి ఫైనల్గా క్షమాపణ కోరుకుంటున్నారు. సుఖదేవ గోస్వామి ఇప్పుడు చెప్తున్నారు, ఇంద్ర శ్రీశుక ఉవాచ ఇంద్రస్తయాభ్యానుజ్ఞాత శుద్ధ భావేన తుష్టయ మరుద్భి సహతాంగత్వా జగామాత్రే దివం ప్రభు. సుఖదేవ గోస్వామి దితి ఇంద్రుడి యొక్క ఈ సద్భావన సదాచారం సరైన ఆచారాన్ని చూసి ఎంతో ప్రసన్నరాలైపోయింది. ఆ విధంగా ఇంద్రుడు తన యొక్క పిన్నికి కూడా ఆయన ప్రణామాలు అర్పించాడు. దాని తర్వాత ఈ విధంగా ఆమె నుంచి ఆమెకు ప్రణామాలు అర్పించుకొని ఆమె యొక్క పర్మిషన్, ఆమె యొక్క ఆదేశం తీసుకొని తర్వాత అక్కడి నుంచి తన మరుత్లు వీళ్ళందరినీ, తన భ్రాతలను తన సోదరులను తీసుకొని ఇంద్రుడు స్వర్గలోకాలకి వెళ్ళిపోయాడంట. ఏవం తే సర్వమాఖ్యాతం యన్మాం త్వం పరిపృచ్ఛసి మంగళం మరుతాం జన్మ కిం భూయ కథయామి తే. సో పరీక్షిత, ఓ రాజా పరీక్షిత్, నేను నీకు నువ్వు అడిగిన ప్రశ్నలు అడిగావు కదా, మరుతులు వాళ్ళు అసుర పరివారంలో దితి గర్భం నుంచి పుట్టి ఎలా దేవతలుగా మారారు అని. సో దీనికి సంబంధించిన కథ అంతా నేను నీకు విస్తారంగా వర్ణించాను. ఇది ఎంతో పుణ్యకథ, ఇది వినడం ద్వారా మనం శుద్ధమైపోతాము. ఇప్పుడు ఇంకా నీకేం కావాలో అడుగు, నేను నీకు వర్ణిస్తాను అనేసి సుఖదేవ స్వామి చెప్తున్నాడు. మరి నెక్స్ట్ ఏం అడుగుతాడు పరీక్షిత్ మహారాజు, అది మనం చూద్దామంట. బేసికల్లీ మళ్ళీ పరీక్షిత్ మహారాజు అడిగేదంటే, ఇంత పవర్ఫుల్ ఈ వ్రతము, ఇది ఎలా ఆచరిస్తారో అది ఇంకొంచెం డీటెయిల్గా చెప్తారా, అది అందరికీ లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఇది విష్ణువుకి ఎంతో సంతృప్తిపరిచే వ్రతం కనుక తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. తద్వారా ఇంకా నెక్స్ట్ అధ్యాయం మొత్తం ఈ పుంసవని అనే వ్రతాన్ని ఎలా అనుసరించాలో దాన్ని విస్తృతంగా వర్ణించారు. దాంతో ఈ యొక్క నెక్స్ట్ అధ్యాయం అనేది మొత్తం అదే ఉంటుంది, 19వ అధ్యాయం. దాంతో ఈ 19వ అధ్యాయంతో ఈ యొక్క స్కందం కూడా ముగుస్తుంది. అంటే మనం ఇంకా అది ఒకటే క్లాస్లో మనకు అయిపోతుంది. సో నెక్స్ట్ క్లాస్లో, సో మనం 6వ స్కందం కంప్లీట్ చేయబోతున్నాం అన్నమాట. సో దానికన్నా ముందు ఈరోజు మనం చర్చించుకున్న ఈ యొక్క కథ, ఈ యొక్క వర్ణన ఏదైతే ఉందో, విషయం ఎలా భక్తి చేసుకోవడం కారణంగా ఇద్దరు శత్రువులు మధ్యలో ఉన్న శత్రుత్వం తొలగిపోయి వాళ్ళ హృదయం శుద్ధమైపోయి వాళ్ళిద్దరూ కూడా విష్ణు భక్తులుగా ఎలా మారిపోయారు, ఇంకా శుద్ధ భక్తి చేసుకోవడానికి ఎలా ప్రేరణ దొరికిందో వాళ్ళకి అనేది మనం చూసాము. సో అందుకనే ఈ భక్తిలో చాలా శక్తి ఉందన్నమాట. ఈ భక్తి ద్వారానే అన్ని రకాల శత్రుత్వాలు, అన్ని రకాల అనర్థాలు అన్నీ తొలగిపోతాయి, శుద్ధమైపోతాం మనం. సో అందుకని ఎప్పుడైనా మనం ఈ భక్తిని తక్కువ అంచనా వేయకూడదు, ఇది చాలా శక్తివంతమైనది. సో మనం ఇంకా సరిగ్గా భక్తి చేసుకుంటే మనకు మంచి లాభాలు వస్తాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ. సో ఇక్కడ ఈరోజు ముగిద్దామంట. శిల ప్రభుపాదికి జయ, గ్రంథరాజ్ శ్రీమద్భాగవతంకి జయ, సమవేత గౌరభక్త వృందికి జయ, నితాయ సీతనాథ ప్రేమానంది హరి హరి బోధ.